Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం ఫిబ్రవరి 20, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి. సో యాక్చువల్గా మనము కాశ్మీర్ గురించి మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ముందు రోజు దాడి గురించి, ఆ తర్వాత Article 370 గురించి చెప్పిన తర్వాత ఇవాళ 35A గురించి కూడా చెప్దాం అనుకున్నాను. కానీ అది నా చిన్న బుర్రకి చాలా కాంప్లికేటెడ్గా అనిపించింది. అంటే అక్కడ స్థానికులు ఎవరు, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే లేడీస్కి ఒకలాగా ఉంది చట్టము, జెంట్స్కి ఒకలాగా ఉంది, ఏదో విచిత్రంగా ఉంది, చాలా కాంప్లికేటెడ్గా ఉంది. సో దాని మీద ఇంకా కొంచెం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది అనిపించింది. సో ఆ 35A గురించి ఇంకా బాగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదో మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలియకుండా సగం సగం చెప్పి ఇది అయ్యి ఉంటుంది అది అయ్యి ఉంటుంది అనే కన్నా అట్లా బెస్ట్ కదా అని చెప్పి ఆగాను. బట్ ఐ డెఫినెట్లీ నో అబౌట్ ఇట్ అండ్ దెన్ ఐ లెట్ యు నో. ఖచ్చితంగా ఒకరోజు దీని గురించి మాట్లాడతాను టైం తీసుకుని మరి. ఎందుకంటే చాలాసార్లు మనకి ఏమవుతుందంటే హడావిడిలో ఏదో రీసెర్చ్ చేసాము అనుకుంటాం కానీ అది కరెక్ట్ అయిన రీసెర్చ్ అవ్వదు. సో నేను కాన్ఫిడెంట్గా ఎస్ ఇది కరెక్టే, నేను చాలా చాలా చోట్ల వెతికాను, ఇదే ఉన్నది అని అనుకున్నవి నేను చెప్తున్నాను. ఎక్కడైతే కొంచెం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉందో అక్కడ నేను చెప్పట్లేదు. అయితే ఇప్పుడు ఇంకొక బర్నింగ్ ఇష్యూ కూడా ఉంది కదా మనకి, ఒకటా రెండా మనకు అసలు అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే నా లైఫ్లాగే ఉంది ఇప్పుడు పరిస్థితి కూడా. దేశంది ఎటు వైపు నుంచి చూసినా అన్ని వైపు నుంచి ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంది. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంది కదా ICJ, అది UNOలోనే ఒక ప్రత్యేకమైన విభాగం, అంటే లాకి సంబంధించినవన్నీ అది చూస్తూ ఉంటుంది. సరే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏమో దీనికి ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఇచ్చి ఇంత చక్కగా నిర్వర్తించాలని చెప్పినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి చాలా హైలీ లిటిగెంట్ ఏవైతే ఉంటాయో, అంటే దేశం పరిధిలో పరిష్కారం కానివి, ఆర్ ఇది జోక్యం చేసుకుని యుఎన్ఓ జోక్యం చేసుకుని మరీ పరిష్కరించాల్సినవి ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ ICJలో పెడతారు. మనకి మామూలుగా ఇప్పుడు సెషన్స్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, తర్వాత ఇట్లా అన్నీ ఉంటాయి కదా. ఆ తర్వాత కొంచెం స్టేట్ వరకు వచ్చేసరికి హైకోర్టు ఉంటుంది, కంట్రీ మొత్తానికి సుప్రీంకోర్టు ఉంటుంది. సో ఈ స్టేట్లో ఇంకా ఇది చెప్పిందే ఫైనల్, ఎందుకంటే హైకోర్టే ఇంకా అక్కడ ఫైనల్ అని మనకు తెలుసు. అలాగే సెంటర్ విషయానికి వచ్చేసరికి సుప్రీంకోర్టే హయ్యెస్ట్. ఇంకా మొత్తం ఇండియాలో సుప్రీంకోర్టుని మించిన న్యాయస్థానం లేదు, అత్యున్నత న్యాయస్థానం అని చెప్పి దానికి పేరు. సో ఒకసారి హైకోర్టులో కొట్టేసినా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు, డిస్ట్రిక్ట్ కోర్టులో కొట్టేస్తే హైకోర్టుకి వెళ్తారు, సుప్రీంకోర్టులో కొట్టేసాక మళ్ళీ హైకోర్టుకి రావడం అది ఇంకా అంటే ఆల్రెడీ ఇంకా ఇట్స్ ఫైనల్ అని చెప్పడం అన్నమాట. రివ్యూకి కోరితే కొన్ని సందర్భాల్లో కోరితే కోరచ్చు, కానీ ఇంకా దాన్ని మించిన అత్యుత్తమ న్యాయస్థానం లేదు కాబట్టి ఇంకా అదే ఫైనల్. ఈ ICJ ఏం చేస్తుందంటే వీటి పరిధిలోకి వచ్చినటువంటి కేసులను అసలు అది ఎలా పరిష్కరి, ఎందుకంటే ఇది దేశాలకు సంబంధించిన విషయం, అయితే ఒకటే దేశంలో ఉన్న అంతర్గత సమస్య అయితే కనుక అది ఓకే, బట్ బయట ఒక దేశానికి ఇంకో దేశానికి ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు ఏమైనా ఉంటే అది ICJ సాల్వ్ చేస్తుంది. సో ఈ యుఎన్ఓకి చెందినటువంటి ప్రధాన న్యాయ విభాగం, అంతర్జాతీయ న్యాయస్థానం ICJ, దాని హెడ్ క్వార్టర్స్ వచ్చి హేగ్లో ఉన్నాయి. రకరకాల దేశాల మధ్య తలెత్తేటటువంటి వివాదాలను పరిష్కరించడం దీని వెనక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం, దీన్ని అసలు ఏర్పాటు చేసిన విషయం మటుకు అందుకు చేశారు. అయితే ఇప్పుడు న్యూస్లో చాలా ఎక్కువగా మనము వింటున్నాం కదా, సో వాటికి సంబంధించి ఏదైతే ఇప్పుడు జాదవ్ కేసు ఒకటి జరుగుతుంది, తను గూఢచారి అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు ఒక అభియోగం వేశారు. సో అభియోగం వేయడం ఏంటి, అసలు చిత్రహింసలు పెట్టారు. సో దానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అయితే వార్తల్లో ప్రముఖంగా నిలిచింది కాబట్టి అసలు ఒకసారి ICJ గురించి కూడా తెలుసుకుందామని చెప్పి రీసెర్చ్ చేస్తే చాలా విషయాలు తెలిసినాయి. ఇండియాకు చెందినటువంటి జస్టిస్ దల్వీర్ భండారి 2017లో ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఉన్నటువంటి 15 మంది న్యాయమూర్తుల ప్యానల్కి ఈయన సెలెక్ట్ అయ్యారు. జస్టిస్ దల్వీర్ భండారి. అంతకుముందు ఆయన ఇండియన్ సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జిగా పనిచేశారు. ఐసీజే ముందు ఏ దేశమైనా సరే ఒక కేసు దాఖలు చేసే ముందు వాళ్ళ దేశానికి చెందినటువంటి జడ్జు ఆ బెంచ్లో లేకపోతే తమ దేశం వాళ్ళని అడ్హాక్ జడ్జిగా అంటే టెంపరీ తాత్కాలికంగా ఐసీజేలో కూర్చోబెట్టచ్చు. ఈ ఏర్పాటు కేవలం ఆ ఒక్క కేసు వరకు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం అలాగా పాకిస్తాన్కి చెందినటువంటి జడ్జి ఎవరు ఐసీజేలో లేరు. అందుకని కుల్భూషణ్ జాదవ్ కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాన న్యాయమూర్తి తసాడుక్ హుసేన్ జిలానీ అనే ఆయన్ని అంతర్జాతీయ న్యాయస్థానం అడ్హాక్ జడ్జిగా అంటే టెంపరీ జడ్జిగా పాకిస్తాన్ గత సంవత్సరం నియమించింది. అయితే ఈ ఐసీజే అసలు ఏం చేస్తుంది అనే విషయానికి వస్తే దీనికి బేసిక్గా 2 రకాల బాధ్యతలు ఉన్నాయి. ఒకటి, రకరకాల దేశాల మధ్య తలెత్తేటటువంటి వివాదాలని సాల్వ్ చేయడం. ఇక రెండోది, ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి విభాగాలు ఏజెన్సీల సూచన మేరకి కొన్ని సలహాలు ఇవ్వడం. అయితే ఈ సలహాలు సూచనలు పాటించాలి అనే రూల్ అయితే ఏం లేదు. రకరకాల దేశాలకు చెందినటువంటి 15 మంది జడ్జులతో ఈ కోర్టు పనిచేస్తుంది. సో ఐసీజేకి ఎన్నికైనటువంటి జడ్జి పదవీ కాలము 9 ఏళ్ళు ఉంటుంది. వీళ్ళని ఐక్యరాజ్య సమితి, సాధారణ సభ, భద్రతా మండలి కలిసి ఎన్నుకుంటాయి. ఐసీజేలో సభ్యులు వాళ్ళ దేశ ప్రభుత్వాలకి ప్రాతినిధ్యం వహించే ప్రసక్తే ఉండదు. వీళ్ళు అటానమస్గా వ్యవహరిస్తారు, అంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయమూర్తులుగానే ఇండిపెండెంట్గానే వ్యవహరిస్తారు. అటానమస్ కూడా కాదు, ఇండిపెండెంట్. అయితే ఎవరెవరు అసలు కేసులు వేయచ్చు ఈ ఐసీజేలో అంటే గుర్తింపు పొందిన దేశాలు మాత్రమే ఐసీజే ముందుకి వివాద పరిష్కారం కోసం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లైక్ ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందినటువంటి 192 దేశాలకి మాత్రమే వేరే దేశాలతో వాళ్ళకి అంటే ఆ 192 దేశాలు ఏవైతే యుఎన్ఓలో సభ్యత్వం ఉన్నాయో ఆ దేశాలకి మిగతా దేశాలతో ఉన్న సమస్యల పరిష్కారానికి ఈ ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ గడప తొక్కడానికి ఆస్కారం ఉంది. వాళ్ళ జోక్యానికి ఇరు దేశాలు అంగీకరిస్తేనే ఐసీజే కేసు విచారణకి అంగీకరిస్తుంది. మీరెవరు చెప్పడానికి అన్నట్టుగా ఉంటే మటుకు అవ్వదు. విచారణ మొదటి దశలో రిటర్న్గా ఇరు పార్టీలు ఆరు ఇరు దేశాలు వాటి పిటిషన్లు దాఖలు చేసి వాళ్ళ అభిప్రాయాలని వాదనలని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవాలి, ఇచ్చిపుచ్చుకోవాలి, ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ అన్నమాట. దాని తర్వాత ఇరు పార్టీలతోటి ఓరల్ ఇంట్రోగేషన్ అంటే మౌఖిక విచారణ అనేది పబ్లిక్గానే జరుగుతుంది. అందులో ఏమీ దాపరికాలు అలాంటివేమి ఉండవు. ఇంకా దీనికి సంబంధించి బోలెడు విషయాలు ఉన్నాయి, నేను చెప్తాను చిన్న విరామం తర్వాత.
మనసులో పన్నీరు నీ మనసులో పన్నీరు అవునా తేనియలు
అవిగో అవిగో నల్లని పంపులు అవిగో 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 అవిగో
అందరికి నమస్కారం. నేను మీ శ్రీకృష్ణ. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 to 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే బెన్నెల, చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఈ ఓరల్ ఇంట్రాగేషన్ ఏదైతే అవుతుందో, ఆరు వాదనలు ఏవైతే పూర్తయిపోతాయో, ఆ తర్వాత దశలో ప్రైవేట్గా సీసీ కెమెరా సర్వేలెన్స్లో విచారణ జరుగుతుంది. ఈ విచారణ పూర్తయిపోయిన తర్వాత న్యాయస్థానం తన తీర్పుని బహిరంగ సమావేశంలో వెల్లడిస్తుంది, అంటే పబ్లిక్గా వెల్లడిస్తుంది. ఇక ఆ తీర్పే ఫైనల్. దాని మీద మళ్ళీ రీఅపీల్ చేసుకోవడం అలాంటివేమీ అసలు అవకాశమే లేదు. ఒక్కసారి అన్ని ఇరువైపు వాదనలు విన్న తర్వాత, వాళ్ళ ఇంట్రాగేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఏదైతే ఒక తీర్పు ఇస్తారో, ఇక అది ఫైనల్. దాని మీద మళ్ళీ రీవాల్యుయేషన్లు, అప్పీల్స్ అలాంటివేమి ఉండవు. ఇరు పార్టీల్లో ఎవరైనా సరే దీన్ని అమలు చేయకపోతే రెండో దేశం ఈ విషయాన్ని భద్రతా మండలి దృష్టికి తీసుకెళ్ళచ్చు. ఆ భద్రతా మండలిలో వీటో అధికారం ఉన్న 5 దేశాల్లో ఏ ఒక్కటైనా ఈ తీర్పుని కానీ దాని తర్వాత వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్ని కానీ వ్యతిరేకిస్తే ఆ సమస్య ఇంకా అసలు సాల్వ్ అవ్వకుండా అలా మిగిలిపోయినట్టే. అంటే ఇంక అసలు తీర్పు అమలు చేయాల్సిన అవసరం ఉండదు. 1946 నుంచి ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సరిహద్దు వివాదాలని, తర్వాత సైనిక చర్యలు అవసరం లేకుండా ఈ దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా దేశాల సార్వభౌమ అధికారాల మీద సమస్యల పరిష్కారం, బందీలకు సంబంధించిన అంశాలు, విదేశాల్లో ఆశ్రయం పొందే హక్కులు, తర్వాత జాతీయత, ఇలాంటి అనేక వివాదాల మీద తీర్పులు ఇచ్చింది. ఇప్పుడు ఈ లిస్టులో నాకు ఇండియాకి ఇవన్నిటితోటి సంబంధం ఉంది. సో మనకి ఐసీజేలో ఎక్కువ కేసులు పరిష్కృతమైనవో అపరిష్కృతంగా మిగిలిపోయినవో ఎక్కువ ఉండుంటాయని నా ప్రగాఢమైన విశ్వాసం. ఎందుకంటే సరిహద్దు వివాదాలు మనకి ఉన్నది, ఇటు పాకిస్తాన్తో ఉంది, అటు చైనాతో ఉంది. సైనిక చర్యలు అవసరం లేకుండా దేశాల అంతర్గత వ్యవహారాలు ఇంటర్నల్ అఫైర్స్లో జోక్యం చేసుకోకుండా వాటి సార్వభౌమాధికారాల మీద సమస్యలను పరిష్కరించడం, అది మనకి కాశ్మీర్తో ఉంది. అండ్ బందీలకు సంబంధించిన అంశాలు, ఇక్కడ చేపలు పట్టడానికి అని చెప్పి సముద్రంలోకి వెళితే పాకిస్తాన్ వాళ్ళు పట్టుకుని అక్కడ వాళ్ళు ఏదో అంటే స్పై అని చెప్పి చిత్రహింసలు పెట్టడం, ఇలాంటి వాటికి సంబంధించింది. అండ్ మనకి బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి రోహింగ్యాలు కానీ ఇలాంటి వాళ్ళు అంటే విదేశాల్లో ఆశ్రయం పొందే హక్కులు, వాటికి సంబంధించి నేషనాలిటీ, సో వీటన్నిటికి సంబంధించి చూసుకుంటే మనకి చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఆల్రెడీ. సో దీని అవసరం మనకి బాగా ఎక్కువ పడుతుంది అనిపించింది నాకైతే పర్సనల్లీ. ఐసీజే ఇప్పటి వరకు అసలు అడ్వైజరీస్ ఏమైనా ఒకవేళ జారీ చేసిందా అంటే ఐసీజే జారీ చేసేటటువంటి అడ్వైజరీస్ ఏవైనా సరే దౌత్యపరమైనవిగా ఉంటాయి. సో అలాంటి సందర్భాల్లో వాటికి తప్పనిసరిగా కట్టుబడి ఉండాల్సిన అవసరం ఇరు పార్టీలకి ఉండదు. ఏర్పాటైన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఐసీజే అడ్వైజరీలను జారీ చేసింది. ఈ అడ్వైజరీ కమిటీ ఎప్పుడైతే ఒకటి అంటే ఒక కొన్ని దౌత్యపరమైనవిగా ఉంటాయి కాబట్టి అది అలా మధ్య మార్గంగా అన్నట్టు, సో ఇరు పార్టీలకి ఖచ్చితంగా ఇది అమలు చేయాలన్న రూల్ అయితే ఉండదు. యుఎన్ఓలో సభ్యత్వం అండ్ హ్యూమన్ రైట్స్ పరిరక్షణ వీటన్నిటి కోసం సమితి నిర్దేశించినటువంటి బాధ్యతల్లో ఉండగా జరిగిన గాయాలకి పరిహారాలు ఆర్ అణ్వాయుధాల వాడకం వల్ల అనర్థాలు ఇలాంటి అంశాల్లో అడ్వైజరీలు చాలా జారీ చేసింది. అయితే ఐసీజే చరిత్రను చూస్తే అన్నీ కూడాను అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా కనపడతాయి. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఎన్నో ఆశలతోటి దీన్ని ఏర్పాటు చేశారు. ఎందుకు, కొన్ని దేశాలు గెలిచే దీనిలో ఉన్నాయి కాబట్టి అవి మిగతా వాటిని సప్రెస్ చేస్తాయి, వాటికి ఆ బలము ఏదైతే ఉందో అటు ఫైనాన్షియల్గా కానీ ఇటు డెవలప్మెంట్ పరంగా కానీ ఇటు ఆర్మీ పరంగా కానీ ఇటు ఆర్మ్స్ పరంగా కానీ ఏదైనా సరే పైచేయిగా ఉన్నటువంటి డెవలప్డ్ కంట్రీస్ సప్రెస్ చేస్తాయన్న ఉద్దేశంతో జస్టిస్ అనేది అందరికీ సమంగా దక్కాలి ప్రపంచంలో అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి అంటే ప్రధాన లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి అంతర్జాతీయ వివాదాల పరిష్కార సాధనలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే హక్కు అంతర్జాతీయ న్యాయస్థానానికి ఉన్నది అనే విషయం మీద ఎన్నో ఆశలతో ఏర్పాటు చేస్తే, ఏర్పాటు చేసిన తర్వాత దాని వెనకాల ఉన్న ప్రధానమైన లక్ష్యం ఈ అంతర్జాతీయ వివాదాల పరిష్కార సాధన దాంట్లో ఫెయిల్ అయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఏ దేశము కూడా తమకు సంబంధించిన వివాదాల పరిష్కార బాధ్యతని పూర్తిగా ఐసీజేకి అప్పగించడానికి సిద్ధంగా లేదు, ఇది కన్ఫర్మ్. 1984లో నికరాగ్వాలో ఉన్నటువంటి శాండినిస్టా గవర్నమెంట్ దాఖలు చేసిన ఒక కేసు నుంచి అప్పటి అమెరికన్ గవర్నమెంట్ వైదొలిగింది. అమెరికా మద్దతున్న కాంట్రా రెబెల్స్ చర్యల మీద శాండినిస్టా ప్రభుత్వం ఐసీజేకి ఫిర్యాదు చేసింది. కానీ రీగన్ ప్రభుత్వం ఈ వ్యవహారంలో ఐసీజే జోక్యం మీద ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఆ తర్వాత వీళ్ళు తీసుకున్న చర్యలు తీసుకోవడాన్ని వ్యతిరేకించింది. అండ్ అంతకుముందు 1977లో అర్జెంటీనా కూడా ఐసీజే ఇచ్చిన ఒక తీర్పుని అంగీకరించడానికి నిరాకరించింది, రిజెక్ట్ చేసిన అసలు మీ తీర్పు ఇది వ్యాలిడ్ కాదు అని. బీగిల్ ఛానల్లో కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి, ఆ ఐలాండ్స్ని చిలీకి అప్పగించడాన్ని అర్జెంటీనా ఒప్పుకోలేదు. చివరికి పోప్ జోక్యం తోటి అప్పట్లో యుద్ధం తప్పింది. సో ఇలా రెండు మూడు సందర్భాల్లో, రెండు మూడు ఏంటి ఇంకా చాలా వాటిల్లో కూడాను వాళ్ళు చెప్పింది. ఇప్పుడు ఎందుకు పాకిస్తాన్ విషయంలో కూడాను మీరు ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు అని లక్ష రకాలుగా చెప్పింది, అది వింటుందా? లేదు. అడ్వైజరీగా వీళ్ళు కొన్ని అడ్వైజరీ పత్రాలని ఇచ్చినా కూడా దౌత్యపరంగా మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి వాళ్ళు మేము పాటిస్తున్నాం అంటూనే ఉన్నారు, కానీ వాళ్ళు చేయాల్సింది చేస్తూనే ఉన్నారు. మత్స్యకారుల్ని పట్టుకునే విషయం కానీ ఏదైనా కూడా. సో ఈ విధంగా చూసుకుంటే ఐసీజే కొన్ని విషయాల్లో చాలా ఒడిదొడుకుల్ని తట్టుకుని అదేదో ఎదిగింది, కానీ ఆ క్రమంలో చాలామంది దాన్ని అంటే ఇది కరెక్ట్ కాదు, ఇంకొంచెం అంటే మాకు న్యాయం జరగలేదు ఇంతటి దానికైతే, ఇప్పుడు పొరుగుదేశంతో మనకు న్యాయం జరగనప్పుడు ఇంతటి దానికైతే మేము యుద్ధమే ప్రకటించుకుంటాం అన్నట్టుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళే ఉంది హ్యాపీగా ఓకే ఏమవుతుంది మహా అయితే కరెక్ట్గా అయితే ఇంత అన్నట్టుగా మాట్లాడతారు. సో అలా ఎదురు తిరిగిన సందర్భాలు మూడు నాలుగు ఉన్నాయి దీని హిస్టరీలో కూడా అనేది తెలియజేశారు. ఇంకా చాలా విషయాలు నేను చెప్తాను చిన్న విరామం తర్వాత.
కల్పనవు ఏక విభావనవు నీలోన నన్నే నిలిపేవు నేడే ఏ శిల్పి కల్పనవు ఏక విభావనవు విశ్వనాథ చెలి కిన్నరుంది మా బాపి రాదు శశికళ ఉంది నీలోన నన్నే నిలిపేవు నీడే ఏ శిల్పి కల్పనవు ఏ కవి భావనవు కొలిచే సాకివి నీవే కవి కాళిదాసు శకుంతల వీవే కయ్యము కొలిచే సాకివి నీవే కవి కాళిదాసు శకల వీవే తొలి ప్రేమ దీప దీపము వెలిగించినావే, తొలి పూల బాణం వేసింది నీవే, నీలో నన్నే నిలిపేవు నీడే, ఏ శిల్పి కల్పనవు ఏక విభావనవు.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే బెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో అసలు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి మిగతా ఇంటర్నేషనల్ కోర్ట్స్కి తేడా ఏంటి అంటే, దేశాల మధ్య నెలకొన్నటువంటి వివాదాల పరిష్కారానికి ఉద్దేశించిందే ఐసీజే. ఇది గవర్నమెంట్స్ తోటే సంప్రదిస్తుంది తప్ప ఇండివిజువల్గా ఒక వ్యక్తితో సంప్రదించదు. ఇప్పుడు సపోజ్ జాదవ్ విషయమే తీసుకోండి, గవర్నమెంట్తో సంప్రదిస్తుంది ఇది పరిస్థితి ఏం చేద్దాము అని, ఇండివిజువల్గా ఒక వ్యక్తిని అది సంప్రదించదు. అంతర్జాతీయ న్యాయస్థానానికి, అంతర్జాతీయ నేర న్యాయస్థానానికి అంటే ఐసీసీకి తేడా ఉంది. ఇది కూడా హేగ్లోనే ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా సరే జరిగే నరమేధాలు, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగే తీవ్ర నేరాలు, యుద్ధ నేరాలు లాంటి కొన్ని తీవ్రమైనటువంటి నేరాలకు సంబంధించిన కేసుల్ని ఐసీసీ విచారిస్తుంది. అంతే తేడా. అంటే మరి పీక్స్ ఆఫ్ హింస ఉంటే అప్పుడు ఐసీసీ జోక్యం చేసుకుంటుంది, ఎల్స్ ఐసీజే ఈజ్ ఎనఫ్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ రెండు దేశాల మధ్య ఎటువంటి వివాదం ఉన్నా కూడాను అది పరిష్కారం చేస్తుంది. అది సో ఇలా చూసుకుంటే ఐసీజే ఇప్పుడు అట్లా చూసుకుంటే యెమెన్ కానీ లేకపోతే సిరియా కానీ ఇలాంటి వాటిల్లో మరి అన్ని చోట్ల ఏవైతే ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయో ఆల్రెడీ వాటి విషయంలో మరి అది ఏం స్టాండ్ తీసుకుంటోంది, ఇంకా అంత హింసాత్మకంగా ఎన్ని ఫోటోలు ఎన్ని రకాలుగా అసలు షేర్లు చేసి చేసి, అంటే ఫోటోలు షేర్లు చేసినంత మాత్రాన అక్కడ శాంతియుత వాతావరణం నెలకొంటుందని కాదు, ఇప్పుడు నిన్న జరిగిన విషయం కానీ ఏవైనా సరే ఈ యాదవ్ విషయం కానీ చాలా రకాలుగా చాలాసార్లు చాలామంది అన్నారు ఇది అంటే వీళ్ళు ఏదో ఒక మధ్య మార్గంగా వీళ్ళు ఇచ్చినటువంటి తీర్పుని ఖచ్చితంగా వాళ్ళు పాటించాలని అంటున్నారు, కానీ దీంట్లో చాలా లొసుగులు ఉన్నాయి అని. మరి రెండింటినీ కరెక్ట్గా బేరీస్ వేసి ఇద్దరి వాదనలు విని ఆ తర్వాత వాళ్ళు స్టాండ్ తీసుకుంటున్నారా ఏంటి అనేది ఖచ్చితంగా అంత పెద్ద అత్యున్నత న్యాయస్థానం అన్నప్పుడు అట్లాగే తీసుకుంటుంది. మరి ఏంటో మన బుర్రలకే అర్థం కావట్లేదు ఏంటో నాకైతే తెలియదు. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఈ ఐసీజేకి వచ్చినటువంటి కేసు ఏది, మన కుల్భూషణ్ యాదవ్, అసలు అతని కేసు ఏంటి అనే విషయం మీద ఒకసారి చూద్దాం. స్పై కేసులో, స్పయింగ్ కేసులో పాకిస్తాన్ అరెస్ట్ చేసినటువంటి ఇండియన్ కుల్భూషణ్ యాదవ్ రెండు దేశాల న్యాయ పోరాటంలో చిక్కుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నిన్న అంటే 19th నుంచి 4 రోజుల పాటు రెండు దేశాల న్యాయవాదులు అంతర్జాతీయ న్యాయస్థానంలో వాళ్ళ వాదాలని వినిపించనున్నారు. అయితే గూఢచర్యం విద్రోహచర్య కేసులో కుల్భూషణ్ యాదవ్ని గత ఏడాది బలూచిస్తాన్లో అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ మిలిటరీ కోర్టు 10th కుల్భూషణ్కి మరణశిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సరే, కుల్భూషణ్ ఏమో తను గూఢచారి కాదని, రిటైర్ అయిన నావీ ఆఫీసర్ అని భారత్ చెప్తుంది. కుల్భూషణ్ కేసులో ఇండియా చేసిన 16 అభ్యర్థనల్ని అతిక్రమిస్తూ పాకిస్తాన్ స్వతంత్ర దేశాల మధ్య ఉండే వియన్నా కన్వెన్షన్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ కుల్భూషణ్ని దోషిగా నిర్ధారించిందని 8th భారత్ ఈ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రెండు దేశాలు అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళడం ఇది రెండోసారి. ఇదివరకు ఒకసారి అంటే 18 ఏళ్ల క్రితం పాకిస్తాన్ నావిక్ చెందినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ని భారత్ కాల్ చేసిందని ఆరోపిస్తూ పాక్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇరు దేశాల వాళ్ళ వాదనలు వినిపించిన తర్వాత 18th అంతర్జాతీయ న్యాయస్థానం ఒక స్టే ఇచ్చింది. సరే, మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు ఈ విషయం మీద కొంచెం సీరియస్గానే వాదోపవాదాలు జరుగుతున్నాయి. అసలు ఎవరు కుల్భూషణ్ అంటే 1970 April 16th మహారాష్ట్రలో పుట్టాడు కుల్భూషణ్. ఆయన తండ్రి సుధీర్ యాదవ్ రిటైర్డ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్. కుల్భూషణ్ 1987 నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ప్రవేశించి తర్వాత ఇండియన్ నావీలో చేరారు. పాకిస్తాన్ విడుదల చేసినటువంటి కుల్భూషణ్ వాంగ్మూలం ప్రకారం ఇండియన్ నావీ ఇంజనీరింగ్ విభాగంలో కుల్భూషణ్ పనిచేసేవాడు. హుస్సేన్ ముబారక్ పటేల్ అనే మారు పేరుతోటి ఇండియాకి రహస్య సమాచారం చేరేస్తున్నారు అని ఉన్నది. 14 ఏళ్ల పాటు ఉద్యోగం చేసిన తర్వాత కమాండర్ హోదాలో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని కుల్భూషణ్ ఇరాన్లో బిజినెస్ స్టార్ట్ చేశాడు. అయితే 2010-12 మధ్యలో తను ఫ్రీలాన్సర్గా పనిచేస్తానంటూ కుల్భూషణ్ ఒక 3-4 సార్లు రాణి సంప్రదించినట్టు సమాచారం ఉన్నది అని ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ చెప్పింది. కానీ జాదవ్ ప్రతిపాదనల్ని రా అధికారులు తిరస్కరించారు, రిజెక్ట్ చేశారు. జాదవ్ వల్ల తమ సంస్థకి ప్రమాదం అని అధికారులు భావించినట్టు ఇండియన్ ఎక్స్ప్రెస్ తెలిపింది. అయితే 2016 March పాకిస్తాన్ అధికారులు బలూచిస్తాన్లో కుల్భూషణ్ని అరెస్ట్ చేశారు. ఈ స్పయింగ్ కేసులోనే అరెస్ట్ చేశారు. అంటే ఇండియన్ నావీ ఆఫీసర్గా అది వరకు మరి ఉన్నాడు అంటే ఇప్పుడు మేబీ అది మానేశాను అని చెప్పి మారు పేరుతోటి ఇక్కడికి వద్దామని అనుకుంటున్నాడేమో, ఇక్కడ విషయాలు అవి తెలుసుకోవడానికి స్థావరాలు అవి కనిపెట్టడానికి వచ్చాడని వాళ్ళ అనుమానం. ఆ విషయం మీదే కేసు వేశారు. అది అంటే తర్వాత చాలా పట్టుబడిన తర్వాత మామూలు చిత్రహింసలు పెట్టలేదు, అసలు భయంకరంగా పెట్టారు. ఆ తర్వాత వాళ్ళు నిగో మొన్న కూడాను వాళ్ళ అమ్మ వాళ్ళ ఆవిడ ఇలా వీళ్ళు వెళ్ళారు, అవంతీను వాళ్ళ అమ్మగారు. వెళ్తే గ్లాస్ డోర్స్ మధ్య అటువైపు తను ఇటువైపు వీళ్ళు ఉండేటట్టు స్పీకర్స్ అటు ఇటు ఉన్నాయట. సో అట్లా మాట్లాడుకోవాల్సిందే. పైగా అక్కడ ఒక మనిషి ఖచ్చితంగా ఉంటాడు పాకిస్తాన్ అతను. ఏం మాట్లాడుకున్నా మీరు ఇట్లాగే మాట్లాడుకోవాలి అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంట. సో ఆ విషయం మీద ఇప్పుడు ఈ కేసు నడుస్తుంది. ఇంకో 2 రోజులు ఇంకా వాగ్వివాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుందాం. ఆ తర్వాత మరింత సమాచారం చెప్తాను.
సొగసరి బావా గడసరి బావా, సొగసరి బావా గడసరి బావా, నీ తోటే ఉంటాను శేషగిరి బావా, నీ మాట వింటాను మాట కరి బావా. సొగసరి బావా గడసరి బావా, సొగసరి బావా గడసరి బావా, నీ తోటే ఉంటాను శేషగిరి బావా, నీ మాట వింటాను మాట కరి బావా. సొగసరి బావా గడసరి బావా, సొగసరి బావా గడసరి బావా, నీ తోటే ఉంటాను శేషగిరి బావా, నీ మాట వింటాను మాట కరి
పక్కనా నుంటే Taman, you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ శిశిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి కుల్భూషణ్ గురించి మాట్లాడుకుంటున్నాం. పాకిస్తాన్ మీడియా ప్రకారం ఏంటంటే కుల్భూషణ్ వాంగ్మూలం ఇలా ఉంది. 2013 చివర్లో RAW రా అధికారులు నన్ను నియమించారు. అప్పటి నుంచి బలూచిస్తాన్ కరాచీల్లో పలు కార్యక్రమాలు చేస్తూ నువ్వు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి అని నాకు రా అధికారులు దిశానిర్దేశం చేశారు. కరాచీలో శాంతి భద్రతలకి భంగం కలిగించాలని చెప్పారు అని పాకిస్తాన్ మీడియాలో కథనాలు వచ్చినాయి. బలూచిస్తాన్లో తిరుగుబాటుదారులతో సమావేశాలు నిర్వహించి వాళ్ల సహకారంతో ప్రజల్ని చంపడం లేదా తీవ్రంగా గాయపరచడం నా లక్ష్యాలు అన్నది కుల్భూషణ్ వాంగ్మూలానికి కొనసాగింపుగా చెప్పారు. అసలు అది ఏ విధంగానూ కరెక్ట్ కాదు, అసలు నేను నిర్దోషిని, నాకు అసలు అట్లాంటివేమీ లేవు అని చెప్పి తను చెప్తున్నాడు. ఈ విధంగా మొత్తానికి వీళ్ళు ఇంకొక రెండు రోజులు ఇద్దరి వైపుల వాదనలు విన్న తర్వాత అప్పుడు కానీ వీళ్ళు ఏమీ తేల్చరు. అప్పటికి కూడా మరి అసలు వీళ్ళు ఏమని తేలుస్తారు అనేది, ఎందుకంటే ప్రతిసారి కరెక్ట్ అయిన జడ్జిమెంటే ఇచ్చినట్టు ఎక్కడ దాఖలాలు అయితే లేవు. సో మరి ఏం చేస్తారు అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఓ పక్క ఈ వివాదం ఇలా ఉంటే, ఇప్పుడు ఈ దాడిలో అంతర్జాతీయ తీవ్రవాదిగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రకటిస్తుందా లేదా అజర్ మసూద్ని అనే విషయం మీద ఇంకొకటి. సో మొత్తం ఇప్పుడు ఏంటంటే మన ఇష్యూస్ అన్నీ కూడాను యుఎన్ఓ చేతిలో ఉన్నాయి ఇంచుమించుగా. ఒకటి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చేతిలో, ఇంకోటి ఏమో ఇదిగో యుఎన్ఓ చేతిలో. అలాగా ఎందుకంటే మౌలానా మసూద్ అజర్ని ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ టెర్రరిస్ట్గా ప్రకటించడానికి ఇండియా చేస్తున్నటువంటి ట్రయల్స్ అన్నీ కూడాను చైనా అడ్డుకుంటుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉన్న 15 సభ్య దేశాల్లో మసూద్ అజర్ని ఉగ్రవాది ప్రకటించాలి అన్న భారత్ అభ్యర్థనని వ్యతిరేకిస్తున్న ఒకే ఒక్క దేశం చైనా మాత్రమే. మిగతా 14 కూడాను ఓకే అనే అన్నాయి. అయితే ఆల్రెడీ 2 సార్లు వ్యతిరేకించింది. ఫస్ట్ ఏమో 6 నెలల పాటు అడ్డుకున్న చైనా, రెండోసారి 3 నెలల పాటు భారత ప్రయత్నాల్ని నీరుగార్చింది. అందుకనే పాకిస్తాన్లో ఉన్న మసూద్ అజర్ని ఐక్యరాజ్య సమితి టెర్రరిస్టుల జాబితాలో చేర్చాలని మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకోసారి ట్రయల్స్ వేద్దాము అని అనుకుంటున్నారు. అసలు ఒకళ్ళని ఇలా అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించాలి అని అంటే ఏ పారామీటర్స్ తీసుకుంటారు యుఎన్ఓలో? ఐసీజే ఇలా పనిచేస్తుంది, మరి యుఎన్ఓ పరిస్థితి ఏంటి అనేది తెలుసుకుంటే బెస్ట్ కదా. తీవ్రవాద సంస్థలు ఆర్ వ్యక్తులు ఈ రెండిట్లో ఏదైనా సరే ఆ లిస్ట్లో, చెక్ లిస్ట్లో 1267 కమిటీ అని ఒకటి ఉంది, 1267 కమిటీ. అది యుఎన్ఓ భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్, యుఎన్ఓ సెక్యూరిటీ కౌన్సిల్లో 1267 కమిటీ అనేది నిర్ణయం చేస్తుంది. దీన్ని ప్రకటించాలా వద్దా టెర్రరిజం ఇదిగా అని చెప్పి. అయితే అవి ఎట్లా వాళ్ళు చెక్ లిస్ట్ పెట్టుకుంటాయంటే వాళ్ళ మీద అంటే ఆ టెర్రరిస్ట్ సంస్థల మీద ఉన్నటువంటి ఆంక్షలు ఆర్ చర్యల అమలుని ఇది పూర్తిగా పర్యవేక్షించి దాని ప్రకారం ఒక జడ్జిమెంట్ ఇస్తుంది. అలాగే తీర్మానాలు ఏమైనా చేస్తూ ఉంటే ఆ జాబితాలో ఉన్న నిబంధనల ప్రకారం ఆ తగిన వ్యక్తులని సంస్థలని సూచిస్తుంది. అటు ఐసిస్ కానీ అల్ఖైదా కానీ రెండు సంస్థలకి సంబంధం ఉంది అని తేలినప్పుడు ఏదైతే ఆ ఆంక్షల జాబితా ఉంటుందో దాని నుంచి పేర్లని చేర్చడం కానీ తొలగించడం కానీ అలాంటి వాటికి వచ్చేటటువంటి అభ్యర్థనల్ని పరిగణనలోకి తీసుకుని వాటి మీద నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు సపోజ్ ఐసిస్ అల్ఖైదా ఆంక్షల జాబితాలో చేర్చే వ్యక్తులు సంస్థల గురించి ప్రత్యేకమైన సమీక్షలను కూడా నిర్వహిస్తుంది. అండ్ ఆయా సంస్థలు ఆరు వ్యక్తుల మీద పర్యవేక్షణ బృందం ఏదన్నా ఉంటే వాళ్ళు ఒక కమిటీ సమర్పించినటువంటి నివేదికలను కూడా పరిశీలిస్తుంది. ఆంక్షలు అమలు చేయడం గురించి ప్రతి 7 భద్రతా మండలికి నివేదిక ఇస్తూనే ఉంటుంది. ఆ ఆంక్షల రకాలు ఎలా ఉంటాయంటే ఏదన్నా ఆయుధాలు వినియోగించడం మీద ఒక ప్రొహిబిషన్ ఉంటుంది, ఆర్ ఆ సంస్థ లేదా ఆ మనుషులు వాళ్ళ ప్రయాణాల మీద ప్రొహిబిషన్ ఉంటుంది, ఆర్ ఆ సంస్థలు లేదా వ్యక్తులు వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకునే విషయం. దీనికి ఒక లాస్ట్ డేట్ అనేది ఒక డెడ్ లైన్ అంటూ ఏమి ఉండదు. ఈ ఆంక్షలు కానీ చర్యలను కానీ 18 నెలలకు ఒకసారి వీళ్ళు మళ్ళీ దాన్ని రివైజ్ చేస్తూ ఉంటారు, రీఇష్యూ చేస్తూ ఉంటారు ప్రతిసారి. ఎప్పుడు కొంచెం తేడాగా కనపడినా కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళ నివేదికను పూర్తిగా మొదటి నుంచి మొదలుపెట్టి చుట్టుపక్కల ఇంకా మిగతా ఉన్నటువంటి అన్ని సరౌండింగ్స్ వాటికి ఉన్న లింక్స్ కనెక్షన్స్ అన్నిటినీ పూర్తిగా క్రోడీకరించి ఒక రిఫరెండంని తయారు చేస్తారు. మరి ఇలా ఇన్నిసార్లు చేసినా కూడా వీళ్ళకి మసూద్ అజహర్ మీద అసలు ఏమాత్రం డౌట్ రాకుండా చేస్తున్నారు అని అంటే, మరి ఇన్ని దేశాల వాళ్ళు అవును కరెక్టే వీళ్ళు ఈ గ్రూపు ఇలాంటి గ్రూపే అని చెప్పినా కూడా కేవలం ఒక్క దేశం మాత్రమే వ్యతిరేకించడం వల్ల ఇంత ప్రాబ్లం అవుతుంది అంటేనే మనకు అర్థం కావాలి. ఒక్కళ్ళ అభిప్రాయం ఇంతలా మనకి అడ్డుపడుతోంది అని, అది కనుక ఉంటే ఇంకప్పుడు ప్రాబ్లం ఉండదు. దీనికి సంబంధించి ఏం చెయ్యాలి ఏంటి అనే విషయం మీద మళ్ళీ కసరత్తులు స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఒకవైపు ఆర్టికల్ 35A, ఆర్టికల్ 370 ఈ రెండింటిని అమలు చేసే, అంటే ఆల్రెడీ అమలు చేస్తున్నారు, దాన్ని ఎత్తేసే విషయం మీద ఒకటి, ఇంకొకసారి మన వైపు తలెత్తి చూడాలన్నా భయపడేలా చేయగలిగేటటువంటి ఏదైనా ఒక విధానం ఉన్నదా అని ఒకటి, యాదవ్ లాంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చే విషయం మీద ఐసీజేతో ఇప్పుడు జరుగుతున్న వాగ్వివాదాలు ఒకటి, ఇలా రకరకాల సమస్యల నుండి పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రస్తుతం ఇండియన్ గవర్నమెంట్ బుర్ర వేడెక్కిపోయింది. మరి ఏ విధంగా వీటన్నిటికీ పరిష్కారం చూపుతారనేది కాలమే నిర్ణయిస్తుంది. చూద్దాం, లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. సో త్వరగా ఇవన్నీ సాల్వ్ అయిపోతే మళ్ళీ మనకు అసలే ఎండాకాలం వచ్చేస్తుంది, దానికి తోడు ఎలక్షన్స్ వేడి ఉండనే ఉంది. సో అదన్నమాట సంగతి. చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్, హీటెడ్ ఇన్సిడెంట్స్ తర్వాత నిజంగానే హీట్ పుట్టేటటువంటివి రెండు మూడు రకాలు ఉన్నాయి కాబట్టి అది తొందరగా సార్ట్ అవుట్ చేసుకుంటే మంచిది. అఫ్ కోర్స్ తొందరగా అంటే మన చేతిలో ఏం ఉండదు అనుకోండి, కాకపోతే కొన్ని మనం స్ట్రాటజీ ఎలా పెట్టాలి ఏంటి అనే విషయం మీద మటుకు ఆలోచించాలి. సో ఇదండి ఇవాళ చిత్రం బళ్ళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందు ఉంటాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళ్ళారవి చిత్రం కార్యక్రమం ఫిబ్రవరి 20, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.